பகவதே வாசுதேவாய ஓம் நமோ பகவதே வாசுதேவாய ஓம் நமோ பகவதே வாசுதேவாய நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தெய்வீம் சரஸ்வதீம் வ்யாசம் தத்தோ ஜயமுதீரயேத் நஷ்டப்ராயேஷு அபத்ரேஷு நித்யம் பாகவத சேவயா பகவதீர் உத்தம ஸ்லோகே பக்திர் பவதி நைஷ்டிகீ மூகாம் கரோதி வாசாலம் அங்கோம் லங்கயதே கிரிம் யத் கிருபா தமஹம் வந்தே ஸ்ரீகுரும் தீனதாரணம் பரமானந்த மாதவம் ஸ்ரீசைதன்ய ஈஸ்வரம் கிருஷ்ணாய வாசுதேவாய தேவகீ நந்தனாய ச நந்தகோபகுமாராய கோவிந்தாய நமோ நமஹ நமஹ பங்கஜநாபாய நமஹ பங்கஜமாலினே நமஹ பங்கஜநேத்ராய நமஸ்தே பங்கஜாங்கிரயே ஹே கிருஷ்ண கருணா சிந்தோ தீனபந்தோ ஜகத்பதே கோபேஷ கோபிகா காந்த ராதாகாந்த நமோஸ்துதே தப்த காஞ்சன கௌராங்கே ராதே விருந்தாவனேஸ்வரி ருஷபானுசுதே தேவி பிரணமாமி ஹரி பிரியே வாஞ்சா கல்பதருப்யஶ்ச கிருபா சிந்துப்ய ஏவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நமஹ ஜய ஸ்ரீ கிருஷ்ண சைதன்ய பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர ஸ்ரீவாசாதி கௌர பக்த பிருந்த ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா 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 ஹரே 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 ராம ஹரே ராம 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 ஹரே 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 கிருஷ்ண. சதுர்த்தனது ஸ்ரீமத் பாகவதம் தசமஸ்கந்தம் 74 அத்தியாயம். அத்தியாயம் பேரு ராஜஸ்ரீ யஜ்ஞமுன சிசுபாலுனி வத. இதுல 2 ஸ்லோகம். 1 ஸ்லோகானிக்கு பாஷ்யம் லேது. ஸ்லோகான் ஒக்கசாரி மனம் சதுவுதாம். ஸ்ரீ சுகவாச ஏவம் இதி ஸ்டிரோ ராஜா ஜரா சந்தவதம் விபோ கிருஷ்ணஸ்ய சானுபாவந்தம் ஸ்ருத்வா ப்ரீதஸ்தம ப்ரவீத். சுகதேவ கோஸ்வாமி பலிகனம். ఈ విధంగా జరాసంద వధన గురించి, అట్లే శ్రీకృష్ణ అద్భుతమగు శక్తిని గురించి వినినంతట ధర్మరాజు పరమానందంతో ఆ దేవదేవుణ్ణి ఉద్దేశించి ఇట్లు పలికెను. చెప్పండి. శ్రీష్ఠిర వాచ యేస్యుస్త్రైలోక్య గురవః సర్వే లోకా మహేశ్వరాః వహంతి దుర్లభం లబ్ధ్వా திரசைவானுசாசனம். ஸ்ரீதிஷ்டிர வாச யேஸ்யுஸ்த்ரைலோக்ய குரவஹ சர்வே லோகா மகேஸ்வராஹ வஹந்தி துர்லபம் லப்த்வா சிரசைவானுசாசனம். ஸ்ரீயுதிஷ்டிர உவாச, யேஸ்யு த்ரைலோக்ய குரவஹ சர்வே லோகா மஹேஸ்வராஹ வஹந்தி துர்லபம் லப்த்வா சிரசைவானுசாசனம். சர்வே லோகா மஹேஸ்வராஹ வஹந்தி துர்லபம் லப்த்வா சிரசைவானுசாசனம். ஸ்ரீயுதிஷ்டிர உவாச, சர்வே லோகா மஹேஸ்வராஹ வஹந்தி துர்லபம் லப்த்வா சிரசைவானுசாசனம். ஸ்ரீயுதிஷ்டிர உவாச, த்ரைலோக்ய குரவஹ சர்வே லோகா மஹேஸ்வரஹ வஹந்தி துர்லபம் லப்த்வா சிரசைவானுசாசனம். ஸ்ரீயுதிஷ்டிர உவாச, யேஸ்யு த்ரைலோக்ய குரவஹ சர்வே லோகா மஹேஸ்வராஹ வஹந்தி துர்லபம் லப்த்வா சிரசைவானுசாசனம். பாவமு பாஷ்யமு செப்பினதி அபயசரண அரவிந்த பக்தி வேதாந்த சுவாமி ஸ்ரீல பிரபுபாதுல வாரி சிஷ்யுலு. ஜெய் ஸ்ரீல பிரபுபாத. பாவமு ஸ்ரீ தர்மராஜு பலிக்கணும். சகல லோக வாசலு, சகல லோக பாலருத்தோ பாட்டு முல்லோகமுலந்தலி மகோன்னத குருவுல அந்தரு கூட துர்லபமாக நீ ஆதேசமனு சிரசா வகிச்சதுரு. பாஷ்யம் தர்மராஜு யொக்க ஈ வாக்குனு ஸ்ரீல பிரபுபாதுல வாரு ஈ ரீதிகா விவரிச்சாரு. கிருஷ்ண சச்சிதானந்த ஸ்வரூப பிரம்மா சிவுடு இந்திரனுதோ பாட்டு இதர லோகபாலுரு அந்தரூ நீ ஆஜ்ஞலனு பொந்தி வாடினி நெரவேர்ச்சுடக்கு உற்சாகமுதோ பரமோத்சாகமுதோ உந்துரு. நீ ஆதேசமனு பொந்திடி அதிருஷ்டமு லபிச்சினந்தனே வாரு வாடினி தம ஹிருதயములలో நிலுப்புகொனெதரு. அந்தரு செப்பண்டி. ஓம் அஜ்ஞானதிமிரந்தஸ்ய ஜ்ஞானாஞ்சனசலாகயாம் சேக்ஷுரும் மிலிதம் யேன தஸ்மை ஸ்ரீ குரவே நம. ஸ்ரீ சைதன்ய மனோபீஷ்டம் ஸ்தாபிதம் யேன பூதலே ஸ்வயம் ரூப கதா மஹ்யம் ததாதி ஸ்வபதாந்திகம். வந்தேஹம் ஸ்ரீ குரோன் ஸ்ரீயுத பத கமலம் ஸ்ரீ குரூன் வைஷ்ணவாம்ச ஸ்ரீ ரூபம் சாக்ரஜாதம் சஹகண ரகுநாதான்விதம் தம் சஜீவம் சாத்வைதம் சாவதூதம் பரிஜன சஹிதம் கிருஷ்ண சைதன்ய தேவம் ஸ்ரீராதா கிருஷ்ண பாதான் சஹகண லலிதா ஸ்ரீ விசாகான்விதாம்ச. நமாவோம் விஷ்ணு பாதாய கிருஷ்ண பிரேஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்த ஸ்வாமின் இதி நாமினே. நமஸ்தே சாரஸ்வதே தேவே கௌரவாணி பிரசாரிணே நிர்விசேஷ சூன்யவாதி பாச்சாத்யரேஷ தாரிணே. ஜய ஸ்ரீ கிருஷ்ண சைதன்ய பிரபோ நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர ஸ்ரீவாசாதி கௌர பக்த விருந்த. ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா 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 ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம 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 ஹரே 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 கிருஷ்ணா. இந்த முந்த அத்தியாயம் ஜராசந்த வத அனைட்டு சன்னிவேசாண்ணி சுகதேவ கோஸ்வாமி விவரிச்சார். கிருஷ்ணுடு ஏ விதங்க ஜராசந்தன் வதிச்சாலே அனைவண்டி ஒரு சூச்சனை பீமுடிக்கு அந்தவுகானே பீமுடு வெண்டனே கிருஷ்ணுடு ஆதேசானுசாரங்க தெளிவுகா வர்த்தி ஆ ஜராசந்தன் ஏம் சேசாடு, ரெண்டு முக்கலுகா சீல்சேசாடு. தானித்தோ ஜராசந்தடு வதிச்சபட்டாடு. சீல்சேசின தர்வாத யுவதல முக்க ஆ வைப்பு அவதல முக்க ஈ வைப்பு விசிறேசாடு. அக்கடதோ ஜராசந்தடு கத சமாப்தைபோயிந்து. ఆ తర్వాత కృష్ణుడు ఎంతో ఆనందంతో భీముని దగ్గరికి తీసుకుని ఆయన ఆలింగనం చేసుకుని అదేవిధంగా అర్జునుడు కూడా దగ్గరికి రావడంతో ముగ్గురు కూడా కలిసి బయలుదేరారు. బయలుదేరడానికి దేని మీద బయలుదేరాలి? ముందు ముందు వచ్చినప్పుడు ఎలా వచ్చారు? కాలు నడుకుని వచ్చారు. ఎందుకని? బ్రాహ్మణుల వేషంలో వచ్చారు. అందువల్ల బ్రాహ్మణులకి ఏమీ రథాలు పెద్ద పెద్ద గుర్రాలంతా ఉండదు కదా. అందుకని ముగ్గురు కాలినడకని వాళ్ళు ప్రయాణించి వచ్చారనమాట. ఇప్పుడు తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళ రూపాలు వచ్చేసినాయి బయటికి, వాళ్ళు అసలు యథార్థ రూపాల్లో ఉన్నారు. కాబట్టి తిరిగి వెళ్ళడానికి రథం కావాలి. రథం కావాలంటే ఎవరు తీసుకోవాలి? జరాసంధుడు రథమే తీసుకున్నారు. జరాసంధుడికి ఒక మంచి బంగారు రథం ఉందన్నమాట. ఆ రథం ఎవరిదంటే ఇంతకుముందు ఇంద్రుడిది. ఇంద్రుడు దాన్ని రాక్షసుల మీద యుద్ధం చేసేటప్పుడు ఉపయోగించేవాడు. ఇంద్రుడు దాన్ని వసుమహారాజు పట్ల ప్రీతి చెంది వసుమహారాజుకి బహుమతిగా ఇచ్చాడు. వసుమహారాజు ఏం చేశాడు, ఆ రథాన్ని బృహద్రథుడికి బహుమతిగా ఇచ్చాడు. బృహద్రథుడు అంటే ఎవరు? జరాసంధుడి తండ్రి. ఆ విధంగా ఆ రథము ఇంద్రుడిది ఇతని దగ్గరికి వచ్చింది, జరాసంధుడి దగ్గరికి. కృష్ణుడు ఏం చేశాడు, అర్జున ఈ రథం ముందు ముందు మనకు ఉపయోగపడుతుంది, దీన్ని తీసుకెళ్లాలని చెప్పేసి ఆ రథాన్ని తీసుకున్నాడు. ఎవరైతే శత్రువును వాళ్ళు వధించారో, శత్రువును వధించినటువంటి రథం, శత్రువు ఉపయోగించినటువంటి రథం, దాన్ని ఉపయోగించి అర్జునుడు, భీముడు, కృష్ణుడు ముగ్గురు కూడా ఆ రథాన్ని అధిరోహించి బయలుదేరారన్నమాట. ఈ లోపల కృష్ణుడు ఏం చేశాడు, వీళ్ళ నిర్బంధీలుగా ఎవరైతే ఉన్నారో ఆ రాజులందరినీ కూడా, దాదాపు 22,800 మంది రాజుల్ని, 20,800 మంది రాజు అనుకుంటా, వాళ్ళందరినీ విడిపించేశాడు. వాళ్ళందరూ కూడా వచ్చి అనేక రకాలుగా భగవంతుడికి ప్రార్థనలు చేశారు. మీరు నరసింహస్వామి లీలలో కూడా చూస్తే, నరసింహస్వామి హిరణ్యకశిపుని చీల్చేసి అతన్ని వధించేసిన తర్వాత నరసింహస్వామి ఏం చేశాడు, వెళ్లి హిరణ్యకశిపుడి సింహాసనంలో కూర్చున్నాడు. శత్రువును వధించాడు కదా, మళ్ళీ ఆయన సింహాసనంలో కూర్చోడు ఏంటి అని అంటే, ఆ హిరణ్యకశిపుడు ఎవరో కాదు, తనకు అత్యంత దగ్గరైనటువంటి వాడు, జయ విజయంలో ఒకడు కాబట్టి, తన భక్తుడు కాబట్టి హిరణ్యకశిపుని యొక్క సింహాసనంలో భగవంతుడు టీవీగా కూర్చొని ఎంతో ఆనందంగా ఆయన అక్కడ ప్రహ్లాదుణ్ణి, ఇంకా వచ్చినటువంటి దేవతలందరినీ కూడా దీవించాడంట. భగవంతుడు ఇక్కడ శత్రువుగా కనిపించినప్పటికీ కూడా జరాసంధుడికంటూ కొన్ని సూత్రాలు ఉన్నాయి. బ్రాహ్మణులు అడిగితే కాదనుకుంటే ఏదైనా ఇవ్వడం, ఇలాంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలకి కృష్ణుడు స్వయంగా జరాసంధుని పొగిడాడు, జరాసంధుని మెచ్చుకున్నాడు. అందుకని ఇక్కడ ఈ జరాసంధుని వధించిన తర్వాత జరాసంధుడు ఉపయోగించినటువంటి రథాన్నే వీళ్ళు ఉపయోగించి బయలుదేరారు. ఎప్పుడైతే ఊరి పొలిమేరల దగ్గరికి వచ్చారో, జరాసంధుడు ఉండేటువంటి రాజధాని పేరేమిటి? చాలా మంచి పేరు, గిరి గోవర్ధనం, వ్రజధాము, రెండు కలిపితే ఆ పేరు వస్తుంది, గిరి వ్రజం. గిరి గోవర్ధనలో గిరి, వ్రజధాములో వ్రజ, గిరి వ్రజం అనమాట. అది ఆ రాజధాని పేరేమిటి? గిరి వ్రజం. ఆ ఊరి పొలిమేరలోకి రాగానే మొత్తం ఊర్లో అందరూ కూడా వచ్చేసారు. అందరూ కూడా వచ్చి శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, ఆ ఊరి పొలిమేరలు అందరూ కూడా వచ్చి శ్రీకృష్ణ భగవానికి జై అన్నారనమాట. అనగానే కృష్ణుడు వాళ్ళని చూసి ఎంతో ప్రసన్నుడయ్యాడు. అప్పుడు వాళ్ళు కృష్ణుడిని ఎన్నో 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 విధాలుగా పొగిడారు. తర్వాత ఇందులో రాజులందరూ వచ్చారు, ఎవరైతే నిర్బంధీలుగా ఉన్నారో వాళ్ళంతా వచ్చారు. వాళ్ళంతా వచ్చి కృష్ణుని ఎంతగానో కీర్తించారు. ఊర్లో వాళ్ళంతా వచ్చి కృష్ణుడికి హారతులు పెట్టారు, కృష్ణుని కొన్ని రోజులు ఇక్కడ ఉండమని కోరారు. కానీ కృష్ణుడు ఏమన్నాడంటే, లేదు, నేను వెళ్ళాలి ఇంద్రప్రస్థంలో, మా అందరి కోసం యుధిష్ఠ మహారాజు ధర్మరాజు ఎదురు చూస్తూ ఉంటాడు, అతని కోసం వెళ్లాలని చెప్పి బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే ఇంతలో సహదేవుడు వచ్చాడు. ఎవరి సహదేవుడు? పాండవుల్లో సహదేవుడు కాదు, జరాసంధుడు కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు కూడా సహదేవుడే. ఆయన ముందుకు వచ్చి కృష్ణుడికి నమస్కారం చేసి, స్వామి ఈ రాజ్యం మీది, ఎందుకంటే తండ్రిని మీరు వధించారు కాబట్టి ఈ రాజ్యం మీది, మీరు తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఏ కుమారుడైన అట్లా అంటాడా? అంటాడా, నా తండ్రిని చంపుతారా మీ అందరూ, ఈ రోజు కదా రేపైనా మీ పగ తీర్చుకోకపోతే అడగండి నన్ను అని చెప్పి పగబడతారు. హిరణ్యకశిపుని వధించిన తర్వాత ప్రహ్లాదుడు ఏమన్నాడు నరసింహస్వామితో, స్వామి మీరు లోకానికి నాకు ఎంతో మంచి చేశారు అని చెప్పి అన్నాడు. ఏ కుమారుడైన కన్న తండ్రిని ఆ విధంగా హతమారిస్తే అంటాడా? ఎవరంటారు ఆ విధంగా? ఎవరైతే హతమార్చినటువంటి వ్యక్తే నిజమైన తండ్రి, ఎవరైతే ఆ కార్యం చేశారో ఆ వ్యక్తి సర్వలోకాలకి కూడాను శ్రేయోభిలాషాన్ని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్ళు మాత్రమే ఇలా అంటారు. ప్రహ్లాదుడికి తెలుసు నరసింహస్వామి నిజమైనటువంటి తండ్రి అందరికీ, అవునా? ఈ మాట అర్జునుడికి బాగా ఎక్కడ అర్థమవుతుంది అంటే అభిమన్యుడి దగ్గర అర్థమవుతుంది. అమ్మనుడు చనిపోయాడని చెప్పేసి దుఃఖిస్తూ ఉంటే కృష్ణుడు అర్జునుడిని తీసుకుని చంద్రలోకానికి వెళ్తాడు. అక్కడ చంద్రలోకం దగ్గర ఉంటాడు అభిమన్యుడు. ఉంటే అర్జునుడు చూసి అభిమన్యుడిని ప్రీతితో కుమార అని చెప్పేసి పరిగెడుతూ ఉంటాడు. అభిమన్యుడు చూసి ఆగాగి ఏమిటి, ఎందుకు పరిగెడుతున్నావు, నేను నీ తండ్రిని, నువ్వు నా కుమారుడు అని. అభిమన్యుడు అంటారు, ఎవరు తండ్రి ఎవరు కుమారుడు, 16 సంవత్సరాలు నువ్వు తండ్రి, కాంట్రాక్ట్ బేసిస్ ఇది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చంద్రలోకంలో ఉన్నటువంటి ఈ సోముడు, చంద్రుడు అంటావా, ఈయనకి మాత్రం భూలోకంలో అంటే 16, ఈయనకి మాత్రం చాలా దీర్ఘ సంవత్సరం ఉంది, 1000 సంవత్సరాలు ఈయన దగ్గర నేను కుమారుని, ఈయన తండ్రి, అది కూడా కాంట్రాక్ట్ బేసిస్. ఇవన్నీ కూడా మన కాంట్రాక్ట్లన్నీ కాంట్రాక్ట్లే. కానీ నీ పక్కనున్నాడే కృష్ణుడు, ఆయన మనందరికి, నీకు నాకు ఈ చంద్రుడికి కూడా ఆ సూర్యుడికి కూడా సమస్త లోకాలకి కూడా ఆయనే తండ్రి. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, మాతాదాత పితామహ అని చెప్పేసి సర్వ జగత్తుకు తల్లి తండ్రి దైవాన్ని నేనే అని చెప్తాడు. అభిమన్యుడు ఈ విషయం చెప్పినప్పుడు అప్పుడు అర్జునుడికి మళ్లీ బాధపడుతుంది, పక్కనే నిజమైన తండ్రిని పెట్టుకుని నేనెందుకు ఈ బంధాల కోసం ప్రాకులాడుతున్నానని చెప్పేసి. చాలా మంది ఇస్కాన్లో లేదా ఆధ్యాత్మికమైన సంస్థలో, ప్రామాణిక ఆధ్యాత్మిక సంస్థలో భగవంతుని కైంకర్యం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళ అవగాహన అంతా కూడా ఇదే విధంగా ఉంటుందన్నమాట. తల్లిదండ్రులు నాకు ఉన్నారు కాదనడంలా, ఇంకా ఇంత ముందు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, తర్వాత కూడా తల్లిదండ్రులు వస్తారు, కానీ నిజమైనటువంటి తల్లి తండ్రి ఎవరు, కృష్ణుడు. ఒక మంచి శ్లోకం కూడా ఉంది, తమేమే మాత తమేమే పితరు అని చెప్పేసి. ఆ అవగాహన ఎవరికైతే వస్తుందో వాళ్ళు కృష్ణుడు చేసేటువంటి కార్యాలని ప్రతి ఒక్కదాన్ని కూడా కీర్తించడం నేర్చుకుంటారు. హిరణ్యకశిపుని వదిలిస్తే ప్రహ్లాదు ఏమన్నాడు, నరసింహస్వామితో నువ్వు ఘనకార్యం చేస్తావని చెప్పి కీర్తించాడు. ఈ సహదేవుడు జరాసంధుడు కుమారుడు, కృష్ణుడి యొక్క ఆదేశానుసారం భీముడు జరాసంధుని వధించేశాడు. సహదేవుడు చేతులు జోడించి ఏమడుగుతున్నాడు, ఈ రాజ్యం మీద మీరు అనుభవించండి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతున్నాడు. కృష్ణుడు అన్నాడు, లేదు నాయన, ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించాలని చెప్పి ప్రజలందరినీ పిలిచి, ఈ రోజు నుంచి నా తరఫున సహదేవుడు మీ అందరికీ రాజు, ఆయన ఏం చెప్తే అది చేయండి మీరు అని చెప్పాడు. ఆయన రాజుగా సుప్రతిష్టం చేసిన తర్వాత మిగతా ఈ నిర్బంధులుగా ఉండేటువంటి రాజులందరూ ముందుకొచ్చి ఏదైనా సేవ ఉంటే ఇవ్వండి స్వామి అని చెప్పి అడిగారు. కృష్ణుడు అన్నాడు, మీ అందరికీ సేవ ఏమిటంటే మా ధర్మరాజు రాజసు యాగం చేయాలని చెప్పేసి సంకల్పం చేశాడు, దానికి మీ అందరూ మద్దతు పడక, దానికి మీ అందరూ కూడా మీ మద్దతులు ఇచ్చి మీ అందరూ కూడాను ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని, ఆయన యొక్క చక్రవర్తిత్వాన్ని అంగీకరించాలి, ఇదే మీకు సేవ అని చెప్పేసి అన్నారు. భగవంతుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా తన భక్తుల యొక్క ఆశ్రయంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. తన ఆశ్రయంలో కాదు, తన భక్తుల యొక్క ఆశ్రయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకని, తన భక్తుల ఆశ్రయంలో ఉంటేనే తన గురించి వాళ్ళు ఎక్కువ తెలుసుకుంటారు అని. తన దగ్గరే ఉండి తన భక్తుల యొక్క సాంగత్యం లేకపోతే వాళ్ళు ఏం తెలుసుకోలేరు. తన భక్తుల ఆశ్రయంలో ఉంటే తన గురించి మరింత తెలుసుకుని ఆస్వాదిస్తారు. అందుకని ఏమంటున్నాడు, మీ అందరూ యుధిష్ఠిర మహారాజు యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి అని చెప్పన్నారు. వాళ్ళందరూ సరే అని చెప్పి తలాడించారు. తర్వాత కృష్ణుడు భీముడు అర్జునుడు ముగ్గురు కలిసి ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. నిర్బంధులుగా ఉన్నటువంటి రాజులు వదిలిపెట్టలేదు వాళ్ళు, కృష్ణుని వదిలిపెట్టలేదు వాళ్ళు. కృష్ణుడితో పాటు వాళ్ళు ఇంద్రప్రస్థానికి వచ్చేశారు. ఇంద్రప్రస్థానికి వచ్చిన తర్వాత యుధిష్ఠిర మహారాజు చూశాడు వాళ్ళు, ఎవరు వీళ్ళంతా అని చెప్పేసి అంటే కృష్ణుడు జరిగిందంతా చెప్పాడు. ఈ విధంగా జరాసంధుని భీముడు వదిలించేశాడు అని అనగానే భీముడు అంటాడు, నేను కాదు, కృష్ణుడు చెప్తేనే వధించాను, నేను కాదు కృష్ణుడు ఎలా చెప్తే అలా చేశాను, ఆయన ఊరికినే నా మీద నేను చేశానని గంధ నాకిస్తున్నాడు అని చెప్పి భీముడు చెప్తాడు. భగవంతుని భక్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఏ ఘనత కూడా నేను చేశాను ఏదని వాళ్ళ వైపు తీసుకోలేకపోతున్నారు. ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే కారణం ఏదో, అమ్మో నేను తీసుకుంటే కర్తృత్వం, కర్త అనేటువంటి భావన నాలో వచ్చేస్తుంది, కర్త అనే భావన వచ్చేసి అహంకారం వచ్చేస్తుంది అనేటువంటి ఏదో భయం కాదు, ఆ భయం కూడా ఉండొచ్చు, దానికన్నా ముందు ఏంటంటే కృష్ణుడి పట్ల ఉన్న ప్రీతి వాళ్ళ చేత ఆ విధంగా చెప్పిస్తుంది. నాకెంతో అభిమానమైనటువంటి వ్యక్తి ఇతను, ఇతని ముందు నన్ను ఎవరన్నా మీరు బలే చేశారండి అదంటే నేను కాదండి మా వాడు చేశాడు అని చెప్పాడు. ఆ విధమైన భావన భక్తులకు ఉంది కాబట్టి కృష్ణుడి మీద ఆ భావన మనం పెంచుకున్నప్పుడే అహంకారం తొలగిపోతుంది. అహంకారం అనేటువంటిది అహంకార విమూఢాత్మ కర్తాహమితిమ అనేది అని చెప్తుంటామే, నేను కర్త అనే భావన ఎప్పుడు పోతుంది అంటే చేసే ప్రతి పనికి కూడా కృష్ణుడు కారణమవుతున్నాడు అనేటువంటిది మనం గుర్తించగలిగినప్పుడు, తెలుసుకోగలిగినప్పుడు, ఆయన మీద మనం ప్రీతి అన్నది పెంచుకోగలిగినప్పుడు, ఏదైనా ఒక ఘనత నాకు ఆపాదిస్తే నా వల్ల కాదు ఇది, మా కృష్ణుడు వల్ల జరిగింది ఇది అని చెప్పగలుగుతాం. కృష్ణుడు మన భీముడు జరాసంధుని వధించేశాడు అని కానీ వెంటనే భీముడు లేదు 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 కృష్ణుడు వల్ల అది సాధ్యమైంది. ధర్మరాజు ఇవన్నీ విని తర్వాత ఆ రాజులందరిని చూసి ఆయన ఆనందపడిపోయాడు. మా కృష్ణుడి చేత బంధ విముక్తులు కాబడినటువంటి ఈ రాజులు ఎంత అదృష్టవంతులు వీళ్ళంతా అని చెప్పి వాళ్ళకి ఇంద్రప్రస్థంలో పెద్ద విందు ఇచ్చాడు అనమాట. విందించి వాళ్ళందరినీ కూడా గౌరవించి వాళ్ళందరికీ కూడాను అతిథి సత్కార్యాలన్నీ కూడా చేసి తర్వాత వాళ్ళని పంపించేశాడు. కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో పాటు కొద్ది రోజులు ఇంద్రప్రస్థంలోనే ఉండి ఆయనతో కొన్ని రోజులు సాంగత్యం గడిపిన తర్వాత మరి నేను బయలుదేరుతానని చెప్పి కృష్ణుడు ద్వారక వెళ్ళిపోయాడు. ద్వారక వెళ్ళిన తర్వాత అప్పుడు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అన్నగారు మనకిప్పుడు ముఖ్యమైనటువంటి ఆటంకం జరాసంధుడు, ఆ జరాసంధుడు తొలగిపోయాడు. ఇప్పుడు మీరు అనుమతిస్తే రాజసూయాగం చేయడానికి గాను నాలుగు దిక్కులు అన్ని కూడా జయించి రావాలి, నాలుగు దిక్కులు అన్ని జయించి రావాలి కాబట్టి మీరు అనుమతిస్తే మేము నలుగురం బయలుదేరి వెళ్తాము అని చెప్పి అంటాడు. అనగానే యుధిష్ఠిర మహారాజు అలానే చేస్తానని చెప్పి ఆయన ఒక్కసారి కృష్ణుని స్మరించుకొని నలుగురు తమ్ముళ్ళని పిలిచి నలుగురిని నాలుగు దిక్కులకి పంపించాడు. అర్జునుడేమో ఉత్తర దిక్కుకి పంపించాడు, భీముడినేమో తూర్పు దిక్కుకి పంపించాడు, అదేవిధంగా నకులుండేమో దక్షిణ దిశగా పంపించాడు, సహదేవుణ్ణి పశ్చిమ దిశగా పంపించాడు. పంపించిన తర్వాత సహదేవుణ్ణి పశ్చిమ దిశగా పంపించాడు, నకులుని దక్షిణ దిశగా పంపించాడు. అర్జునుడు యుధిష్ఠిర మహారాజుకి పాదాభివందనం చేసుకుని ఆయన ఉత్తర దిక్కును బయలుదేరాడు అనమాట. బయలుదేరి వెళుతూ కనిపించిన రాజ్యాలన్నింటినీ కూడాను ముందు అడగడం వినయంగా, యుధిష్ఠిర మహారాజు రాజసూయాగం చేస్తున్నాడు, మీరందరూ అంగీకారమా కాదా, అంగీకారం అయితే సామంతులయ్యి డొనేషన్ ఇవ్వండి, ఆ రాజసూయాగం యజ్ఞం చేయడానికి విరాళం ఇవ్వండి, లేదంటే యుద్ధం చేసి తీసుకుంటాం అలా అడగడం, అవునన్న వాళ్ళు సరే కాదన్న వాళ్ళకి యుద్ధం చేసి తీసుకోవడం అనమాట. ఇలా చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. వెళుతూ వెళుతూ చివరికి అట్లా అట్లా హిమాలయాల దగ్గరికి వెళ్ళిపోయాడు. హిమాలయాల దగ్గర దాటిన తర్వాత మానస సరోవరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది గంధర్వులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎదిరించడానికి వస్తే అర్జునుడు వాళ్ళందరినీ కూడాను ఓడించి వాళ్ళందరినీ కూడాను యుధిష్ఠిర మహారాజుకి తల వంచేటట్లు చేసి వాళ్ళ దగ్గర కూడాను ఆయన శిస్తు అంటే విరాళం తీసుకుని ఇంకా ముందుకు వెళ్ళాడు. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ హరివర్షం అనేటువంటిది ఒక వర్షం బయలుదేరింది. హరివర్షం అంటే ఏంటి, మనది భరతవర్షం కదా, హిమాలయాలంతా దాటుకుని ముందుకు వెళితే భరతవర్షం తర్వాత వస్తుంది హరివర్షం అనేది, అది అర్జునుడికి తెలియదు అనమాట. ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు అట్లా. అప్పుడు అక్కడ చాలా బలిష్టమైనటువంటి సైనికులు అర్జునుడిని ఆపారు అనమాట. ఆపేమన్నారు, అర్జున నీ భరతవర్షం ఇక్కడితో ఈ సరిహద్దులతో అయిపోయింది, బయలుదేరేది హరివర్షం ఇది. ఈ హరివర్షం అనేది భరతవర్షం కన్నా కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి, అందువల్ల ఇందులో మానవులు భరతవర్షంలో ఉండే వాళ్ళు ప్రవేశించలేరు, ఒకవేళ ప్రవేశిస్తే కూడా నాశనం అవుతారు. నువ్వు ఎందుకు వచ్చావు, ఏ కారణంగా వచ్చావు మాకు చెప్తే వీలైనంత మేము సహాయం చేస్తాము అని చెప్పి చెప్తారన్నమాట. వాళ్ళు అలా అడగగానే అర్జునుడు వెంటనే చెప్తాడు, నేను ఈ విధంగా కృష్ణుడు తలపెట్టినటువంటి కార్యాన్ని చేయడానికి పూనుకున్నటువంటి యుధిష్ఠిర మహారాజుకి సహాయం చేయడానికి వచ్చినటువంటి యుధిష్ఠిర మహారాజు సోదరుణ్ణి అర్జునుణ్ణి నేను ఈ విధంగా రాజసూయాగం చేయడానికి తూర్పు దిక్కు అంతా కూడా జయించుకుందామని చెప్పి బయలుదేరాను. వాళ్ళు ఎంతో సంతోషించి, మీ దిక్కు భరతవర్షం సరిహద్దు ఇక్కడితో అయిపోయింది కాబట్టి మీరు మా నుంచి సహాయం అయితే తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు బోలెడన్ని బంగారం రాసులన్నీ కూడా అర్జునుడికి బహుకరించి పంపించేస్తారు. అర్జునుడు కూడా ఇంకా మరేం మాట్లాడకుండా ఆయన వెనక్కి తిరిగి వచ్చేస్తారు. వచ్చి అవన్నీ కూడా ఇంద్రప్రస్థానికి వచ్చి యుధిష్ఠిర మహారాజుకు సమర్పించి గంధర్వుల దగ్గర నుంచి చిలకాకు పచ్చలోను నెమలి రంగులో ఉండేటువంటి గుర్రాలన్నీ కూడా తెచ్చుంటాడు. అంటే మనకుండే గుర్రాలు ఇప్పుడు చూస్తే ఏదో ఒకటి రెండు మూడు రంగులు, కానీ పూర్వకాలంలో గుర్రాల్లో కూడా అన్ని జాతులు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఇప్పుడు నేషనల్ బయోగ్రఫీ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం, జీవితం అంతా జంతువులతోనే పరిశోధనతో గడిచిపోతుంది. జీవితం అంతా జంతువుల పరిశోధనలు గడిపినా మనకి ఇలాంటి చిలకాకు పచ్చ గుర్రాలును నెమలి రంగులో ఉన్నటువంటి గుర్రాలు దొరకవు. అంటే జీవితం అంతా దాని మీద అన్వేషించినా కానీ జంతువుల గురించి పూర్తిగా మనం తెలుసుకోలేం. దీని నుంచి మనమేం గుణపాఠం నేర్చుకోవచ్చు సాధకులుగా? సమస్త సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఈ పశువులు లేదంటే ఈ జంతువులు అనేటువంటి కొన్ని లక్షల జాతి అంతే. ఇంకా క్రిమికీటకాదులు చాలా లక్షల జాతులు ఉన్నాయి, పక్షు జాతులు చాలా ఉన్నాయి. దాని గురించి తెలుసుకోవడానికి చాలా 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 సంవత్సరాలు జీవితమే సరిపోదు. సమస్త సృష్టిలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి మనకి ఎట్లా సరిపోతుంది జీవితం? జీవితం సరిపోదు, జీతం సరిపోదు. అందుకనే సమస్త సృష్టిని కూడా అధ్యయనం చేసే ప్రయత్నం చేయడం కన్నా కూడా ఆ సమస్త సృష్టిని సృష్టించినవాడు, పోషిస్తున్నవాడు, లయింపజేస్తున్నవాడు ఒకడున్నాడు, అతన్నే భగవంతుడు అని చెప్పేసి అంటున్నాము. ఆ భగవంతుణ్ణి ఆయన దయను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే సరిపోతుందన్నమాట. అంటే నేనేమంటున్నానంటే డీటెయిల్స్, ఎస్సెన్స్ అని చెప్పి రెండు పదాలు ఉంటాయి. డీటెయిల్స్ అంటే వివరాలు, వివరాలు చాలా చాలా ఉంటాయి. ఎస్సెన్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, సారాంశం. ఆ సారాంశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తేనే సమయం అనేటువంటిది తక్కువ సమయం మన దగ్గర ఉండేది. మన దగ్గర ఎంత సమయం ఉంటుంది? చాలా తక్కువ సమయం. ఈ శరీరానికంటూ ఒక నిర్దిష్టమైన శక్తి ఉంటుంది, సమయం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక వివరణ, ప్రపంచంలో అన్నిటికీ ధనమేర అన్నిటికీ మూలం అంటాం మనం. సరే, మనం ఈ మూడు విషయాలు తెలుసుకున్నాం, ధనం ఒకటి, సమయం ఒకటి, శక్తి ఒకటి, ఈ మూడు. ఈ మూడింటిని మనము మూలకాలుగా తీసుకున్నాం. తీసుకుంటే యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యం అని చెప్పేసి మూడున్నాయి. యవ్వనం అనంటే చదువుకునే వయస్సు లేదా ఆటపాటల్లో గడిపేటువంటి వయస్సు. మధ్య వయస్సు అనంటే వివాహం చేసుకుని గృహస్థుడిగా బాధ్యతలు తీసుకున్న వయస్సు. వృద్ధాప్యం అంటే బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత ఏదో విశ్రాంతి తీసుకున్నటువంటి వయస్సు. మీరు గమనించండి, యవ్వనం చూస్తే సమయం ఉంటుంది, శక్తి ఉంటుంది, ధనం ఉండదు, ఎందుకంటే అర్జున లేదు కదా, సంపాదన. మధ్య వయసు తీసుకుంటే ధనం ఉంటుంది, ఎర్నింగ్ ఉంది, శక్తి కూడా ఉంటుంది, సమయం ఉండదు. ఎందుకు? బాధ్యతలండి, బాధ్యతలు. ఏం చేస్తాం? గుడికి రండి స్వామి అంటే బోలుడని బాధ్యతలు స్వామి, బిజీ. అతని జీవితంలో తంగి చూస్తే బిజీ ఉండదు, గజి బిజీ ఉంటుంది. కానీ అతను అనుకుంటాడు అది బిజీ అని. కాబట్టి ఆ వయసులో అతనికి ధనం ఉన్నా, శక్తి ఉన్నా ఏం లేదు, సమయం లేదు. కొన్ని వృద్ధాప్యంలో చూస్తే అప్పటికి ధనం ఉంటుంది, ఏదో సేవింగ్స్ పెట్టుకున్నది, పెన్షన్ వచ్చింది, ఉంటుంది ధనం, ఉంటుంది సమయం కూడా, ఎంతో కొంత ఉంటుంది, శక్తి ఉండదు. మూడు దశల్లో చూస్తే ఒక దశలో ధనం లేదు, ఒక దశలో సమయం లేదు, ఒక దశలో శక్తి లేదు. కాబట్టి భగవంతుని గురించి తెలుసుకోవడానికి నేను తర్వాత ప్రయత్నిస్తాను అని చెప్పేసి అంటే ఎప్పటికీ నీకు ఏది మూడిట్లో ఏదో ఒకటి కొరత ఏర్పడుతూనే ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే ఉన్నవాటిని భగవంతుని సేవలు వినియోగించడం మొదలు పెట్టాలి. ఇప్పుడు నా దగ్గర ధనం లేదు కానీ సమయం, శక్తి ఉంది కదా, దీన్ని భగవంతుని సేవలు వినియోగిస్తాను. ఒక వయసు వచ్చేసరికి సమయం లేదు, ధనము శక్తి ఉంది కదా, దాన్ని ఉపయోగిస్తాను. ఒక వయసు వచ్చేసరికి శక్తి లేదు కానీ సమయం, ధనం ఉంది కదా, దాన్ని ఉపయోగిస్తాను. ఇట్లా భగవంతుడికి ఉన్నదాన్ని అర్పించడం నేర్చుకున్నప్పుడే ఆ భగవంతుడి పట్ల మనకి శరణాగతి అనేటువంటిది అర్థమవుతుంది. యుధిష్ఠిర మహారాజు గాని, అర్జునుడు గాని, వీళ్ళందరి నుంచి కూడా మనము ఎంతో గొప్పగా ఈ విషయాన్ని నేర్చుకోవచ్చు. ఈరోజు యుధిష్ఠిర మహారాజు చెప్పేటువంటి శ్లోకాల్లో ఈ విషయం ప్రధానంగా కనబడుతుందన్నమాట. ఇంతకీ యుధిష్ఠిర మహారాజు అర్జునుడిని పంపిస్తే అర్జునుడు ఏం చేశాడు, ఈ విధంగా అన్ని చోట్లకి వెళ్లి తిరిగి తీసుకొచ్చేశాడు. భీముడు ఆయన కూడా బయలుదేరాడు. ఆయన ఎటు బయలుదేరాడు? తూర్పు దిక్కును బయలుదేరాడు. తూర్పును బయలుదేరి వెళ్తూ రాజులందరికీ కూడాను వినయంగా చెప్తున్నాడు. తలాడించినటువంటి వాళ్ళు సరే, తలాడించకపోతే తలపడమే, అంటే యుద్ధం చేయడం, ముందుకెళ్ళడం. అలా వెళ్తూ చేది రాజ్యానికి వచ్చాడు. చేది రాజ్యంలో ఎవరున్నారు? యజ్ఞం పేరేమిటి? శిశుపాలుడు. వదా శిశుపాలుడు ఉన్నాడు చేది రాజ్యంలో. చేది రాజ్యానికి వచ్చాడు భీముడు. భీముడు వచ్చాడని తెలియడంతోనే శిశుపాలుడు దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ రాజ్యం బయటకు వచ్చేసి, భీమసేన మహాయోధుడివి నువ్వు, మహా భుజబలం కలిగిన వాడివి, నీలాంటి అతిథి కోసం నేను ఎదురు చూస్తున్నాను,
స్వాగతం సుస్వాగతం అని చెప్పి తీసుకెళ్ళాడు. ఇదేంటి? ఎందుకంటే అంతకు ముందే ఎక్కువ సమయం గడవలేదు, అంతకు ఒక నెల ముందో ఏమో జరాసంధుడు దగ్గరుండి భీముడు వధించేశాడు కదా. ఈ వార్త శిశుపాలుడికి తెలిసింది. జరాసంధుడు అంతటోడే వధించేశాడంటే ఈ భీముడు ఈయన ముందు మనమెంత ఆయనకు అర్థమైపోయింది. అందుకని శిశుపాలుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి నీలాంటి ఎదురు కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి తీసుకెళ్లాడు. తీసుకెళ్తే భీముడు కూడా తలాడించి, మరి ఏమిటి యుధిష్ఠిర మహారాజ్ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తావా లేదా? భలేవాళ్లే, అంగీకరించడం ఏంటి, అది మన బాధ్యత, అది ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి అని చెప్పి భీముడిని తీసుకెళ్ళాడు. భీముడికి ఆతిథ్యవది ఇచ్చి పంపించేశాడు. తర్వాత భీముడు ఆయన ఎక్కడి నుంచి బయలుదేరి మగధ రాజ్యానికి వచ్చాడు. మగధ రాజ్యంలో ఎవరున్నారు? జరాసంధుడు ఉన్నాడు. ఉన్నాడా? పోయాడు. ఆయన కుమారుడు సహదేవుడు ఉన్నాడు. భీముని చూడడంతోనే ఆయన రాజ్యంలో కనుక జరిగింది మొత్తం అంతా కూడా జరాసంధ వధ. భీముని చూడడంతోనే సహదేవుడు జరాసంధుని కుమారుడు పరిగెత్తుకుంటూ వెళ్లి భీముడిని ఆహ్వానించి భీమునికి ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. అట్లా భీముడు వెళ్లి అనేక దిక్కులన్నీ కూడా జయించుకుని ఆయన కూడా వెనక్కి తిరిగి వచ్చేశాడు. సహదేవుడు బయలుదేరాడు. సహదేవుడు ఆయనే దిక్కును వెళ్ళాడు, దక్షిణ దిక్కును వెళ్ళాడు. దక్షిణ దిక్కును వెళ్తుండగా సహదేవుడికి వెళ్ళగా మొట్టమొదట ఆయనకి కుంతిబోధుడు కనిపించాడు. కుంతిబోధుడు వెళ్ళే బంధువు కాబట్టి ఆయన రాగానే ఈయనకు ఆతిథ్యం ఇచ్చేసి మన ధర్మరాజుకే కదా జరిగేది అని చెప్పి సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి అవంతిపురాన్ని కూడాను వాళ్ళు కూడాను ఆహ్వానించి సహదేవుడికి ఆతిథ్యం ఇచ్చారు. ఇంకొంచెం ముందుకెళ్లిన తర్వాత నలుడు నలమహారాజు అతని రాజ్యం వచ్చింది. అతను ఒప్పుకోలేదు. ఎవరు రాజసయోగం చేస్తారు మా కాదని అవసరం, నేనెవరికి తల ఉంచేది లేదని. సహదేవుడు అతనితో యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో సహదేవుడు గెలుస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు నలమహారాజు వెంటనే ఏం చేశాడు, అగ్నిదేవుడికి ప్రార్థించాడు. అగ్నిదేవుడికి ప్రార్థించగానే వెంటనే అగ్నిదేవుడు వచ్చేసి సహదేవుడి యొక్క సైన్యాన్ని భక్షించడం మొదలుపెట్టాడు. సహదేవుడు చూసి అర్థం చేసుకున్నాడు ఇతనికి అగ్నిదేవుడు మద్దతుగా వచ్చాడు అని చెప్పి. ఎందుకు అతను అగ్నిదేవుడు ఎందుకు అతనికే మద్దతుగా వచ్చాడు అంటే, నలమహారాజు యజ్ఞం చేసేటప్పుడు నలమహారాజు కుమార్తె ఒకటి ఉంది. ఆ నలమహారాజు కుమార్తెను చూస్తే అగ్నిదేవుడికి ఇష్టం అన్నమాట. అందుకని అగ్నిదేవుడు ఒకరోజు ఏం చేస్తాడంటే బ్రాహ్మణుడి వేషంలో ఆ నలమహారాజు కుమార్తె దగ్గరికి వెళ్తాడు. దేనికోసం? నేను వివాహం చేసుకోవడానికి నాకు ఇష్టంగా ఉందని తెలపడం కోసం. ఇది నలమహారాజు చూసి ఏమనుకుంటాడు, వీడెవడో బ్రాహ్మణుడు నా కుమార్తె దగ్గరకు వచ్చాడు, నా కుమార్తె దగ్గరకు వచ్చి ఇతను మాట్లాడుతున్నాడు, సన్నిహితంగా ఉన్నాడని చెప్పేసి ఈ బ్రాహ్మణుని శిక్షించండిరా అని చెప్పేసి శాసిస్తాడు. వెంటనే ఆయన తిరిగి ఆయనే అగ్ని, కళ్ళల్లో అగ్ని వస్తుంది బయటికి, నేను అగ్నిదేవుణ్ణి, నన్ను శిక్షించమంటావు, నువ్వు నేను దహించేస్తాను అని చెప్పేసి లేస్తాడు. లేకపోతే నలమహారాజు వద్దు స్వామి కుమార్తెను ఇదే తీసుకో అని చెప్పేసి కుమార్తెను కట్టుబెడతాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రసన్నమై నీకేమైనా వరం కావాలంటే కోరుకో అంటే, నేనెప్పుడున్నా యుద్ధంలో ఆపద పరిస్థితుల్లో ఉంటే నువ్వు సహాయం చేయాలని చెప్పి అడుగుతాడు. ఇప్పుడు నల్లమహారాజు ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి అగ్నిదేవుడు వచ్చేసాడు అనమాట. అగ్నిదేవుడు వచ్చేసి భక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. మొత్తం భక్షిస్తుంటే సహదేవుడు చూసి అర్థం చేసుకున్నాడు, ఓహో అగ్నిదేవుడు వచ్చాడు, అగ్నిదేవుడు ఎదిరించేది కష్టం అని అర్థమైపోయింది. అర్థమైపోయి వెంటనే ఏం చేశాడు, ఆయన దర్భలు వేసుకుని దర్భల పైన కూర్చొని అగ్నిదేవుడి కోసం ప్రార్థన చేశాడు అనమాట. అగ్ని దహించుకుంటూ వస్తా ఉంది, నేను అగ్నిదేవుడి కోసం ప్రార్థన చేశాడు. నేను చేసేటువంటి ఈ సేవ మా కృష్ణుడికి, సోదరుడైనటువంటి ధర్మరాజుకి, కాబట్టి ఈ సేవలో నేను ఏదో ఒక విధంగా విజయాన్ని సాధించాలి, దానికి నీ సహాయం కావాలని చెప్పి అగ్నిదేవుడిని ప్రార్థించాడు. వెంటనే ఆ రగిలేటువంటి అగ్ని అంతా కూడా ఆరిపోయి అగ్నిదేవుడు ముందు ప్రత్యక్షమయ్యి, ఓహో అలానా, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు, నువ్వు కృష్ణుడి కోసం ధర్మరాజు కోసం చేసేటువంటి కార్యం కదా ఇది, నాకు కృష్ణుడు అర్జునుడు ఎంతో సహాయం చేశారు. ఎంత సహాయం చేశారు? కాండవనం చాలా సహాయం చేశారు వాళ్ళు, కాబట్టి నేను మిమ్మల్ని ఏమి చేయను అని చెప్పేసి నలుమహారాజుకు పిలిచి చెప్తాడు. ఈ సహదేవుడు వచ్చింది కృష్ణుడు తరపున వచ్చాడు, యుధిష్ఠిర మహారాజు తరపున వచ్చాడు, కాబట్టి తల వంచి వాళ్ళు చేసే రాజస్వీ యజ్ఞానికి నువ్వు మద్దతునివ్వు అని చెప్పేసి అన్న. ఇంకా అగ్నిదేవుడు ఆసరా వచ్చేవాడే ఆదేశిస్తే ఇంకేం చేయాలి? నలమహారాజు సరే స్వామి అట్లే, మీరెట్లా చెప్తే అట్లే అని చెప్పేసి సహదేవుడికి తల వంచాడు. సహదేవుడు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి భీష్ముకుడి దగ్గరికి వెళ్ళాడు. భీష్ముకుడు ఎవరు? రుక్మిణీ దేవి తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విధంగా రాజస్వ యాగం చేస్తున్నాము, దానికి మీ అందరూ కూడాను మాకు మద్దతునివ్వాలి, మా సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి అని. భీష్ముడు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట. సహదేవుని చూడగానే మీరు చేసేది మా కృష్ణుడి కోసమే కదా, మీ అందరికీ కూడా మేము శిరస్సు వరించి మా యొక్క మద్దతునిస్తున్నాము అని చెప్తారు. చెప్పిన తర్వాత సహదేవుడు మళ్ళీ అక్కడ కొన్ని రోజులుండి అక్కడి నుంచి ముందుకు బయలుదేరి ముందుకెళ్ళిపోతాడు. ముందుకెళ్ళిపోయి కిష్కింద రాజ్యానికి వెళ్తాడు. కిష్కింద రాజ్యానికి వెళ్ళి అక్కడ కూడా జయించేసి అక్కడ ఉన్న రాజులందరినీ కూడా ఒప్పించి ఇంకా ముందుకెళ్తాడు. ముందుకెళ్ళిన తర్వాత అక్కడ సహదేవుడికి ఎవరు విభీషణుడు ఉంటాడు, అంటే సముద్రం దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ లంకరాజు విభీషణుడు ఉంటాడు. అక్కడ విభీషణ ఎట్లా ఉన్నాడు? ద్వాపరయుగం కదా, మరి విభీషణుడు ఎట్లా ఉన్నాడు? ఆయన చిరంజీవి అనమాట. సప్త చిరంజీవుల్లో ఆయన ఒకడు. మార్కండేయుడు ఇలా ఉన్నారు కదా కొద్దిమంది, హనుమంతుడు, విభీషణుడు. విభీషణుడు కూడా చిరంజీవి. అందుకని ఈయన వచ్చి సహదేవుడు ఆయనకు కూడా చెప్తాడు, మీ దగ్గర రాక్షసులంతా ఉంటారు కదా, మీరు కూడా మాకు మద్దతునివ్వాలి, భగవంతుడి కోసం చేస్తున్నాం రాజసూయ యాగాన్ని అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే విభీషణుడు కూడా అంగీకరిస్తాడు, సరే అలానే చేయండి అని చెప్పేసి ఇలా అందరి దగ్గర కూడాను మద్దతు తీసుకుని అన్ని రాజ్యాలు కూడా జయించుకుని సహదేవుడు కూడా వెనక్కి వచ్చేస్తాడు. ఆయన వెనక్కి వచ్చేసిన తర్వాత నకులుడు కూడా బయలుదేరుతాడు. నకులుడు కూడా బయలుదేరి ఆయన రాజ్యాలన్నీ కూడాను జయించుకుంటూ ఆయన కూడా చాలా రాజ్యాలన్నీ కూడా తిరిగి అందరి దగ్గర కూడా మద్దతు తీసుకుని శల్యుడి దగ్గరికి వస్తాడు. శల్యుడి దగ్గరికి వచ్చిన తర్వాత శల్యుడు కూడా వీళ్ళకి దగ్గర బంధువు అవుతాడు. శల్యుడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ రాజ్యాలు కూడా అన్ని దాటేసిన తర్వాత చివరికి నకులుడు పశ్చిమ దిక్కుగా వెళ్ళాడు కదా, చివరికి ఏ రాజ్యాన్ని జయించడానికి వెళ్తాడు? ద్వారకా వెళ్తాడు నకులుడు. ఎందుకంటే ఆ రాజ్యం కూడా ఒప్పుకోవాలి. ద్వారకా వెళ్ళగానే నకులుడు వచ్చాడని తెలియగానే కృష్ణుడు, బలరాముడు అందరూ కూడా, యాదవులందరూ కూడా సంతోషంగా మన నకులుడు వచ్చాడు అని చెప్పేసి ఆయనకి ఊరు బయటికి వెళ్లి ఆయన ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చి మా ధర్మరాజు యొక్క సార్వభౌమత్వాన్ని మా ఎదురాజ్యం అంతా కూడా అంగీకరిస్తుంది, ఈ ద్వారకాపురం కూడా ఆ ధర్మరాజు యొక్క సేవలో ఉంటుంది అని చెప్తాడు కృష్ణుడు. తన భక్తుని విషయంలో కృష్ణుడిచ్చేంత అపారమైనటువంటి అవకాశం అన్నట్టు. కృష్ణుడు ఏమంటున్నాడు, ఈ ద్వారకా రాజ్యం అంతా కూడా ఆ యుధిష్ఠిర మహారాజు సేవలో ఉంటుంది. రాజ్యం అంతా కూడా అంటే నేను కూడా అని అర్థం అంతే. నకులుడు కృష్ణుడి దగ్గర కూడా సెలవు తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇలా నాలుగు వైపుల నుంచి నలుగురు అన్నదమ్ములు వచ్చేసిన తర్వాత యుధిష్ఠిర మహారాజు వాళ్ళందరినీ కూడాను సమీకరించుకుని ఆలింగనం చేసుకుని ఇక రాజ్యం మొత్తం ప్రపంచం అంతా కూడా మన ఆధీనంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు రాజసూయాగం చేయడానికి మొదలు పెట్టాలి అని చెప్పి ఆయన ప్రారంభించి ఇక కబురు పెట్టిస్తాడు కృష్ణుడికి. ద్వారక నుంచి కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణుని చక్కగా ఉచితాసనంలో కూర్చోబెట్టి యుధిష్ఠిర మహారాజు కృష్ణుడి పాదాలు కడిగి ఆ జలం తన శిరస్సును చల్లుకొని కృష్ణుడికి ఒక ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, కృష్ణ, నా తమ్ముళ్ళు నలుగురు కూడా నాలుగు దిక్కులకు వెళ్ళి మొత్తం అంతా జయించుకుని వచ్చారు. వాళ్ళు జయించుకుని వచ్చిందంతా కూడా నా చేతిలో పెట్టారు. ఇప్పుడు ప్రపంచానికి నేను చక్రవర్తిగా సార్వభౌముడిగా ఉన్నాను. అయితే నేను కాదు, సార్వభౌమత్వం నా చేతిలోకి వచ్చింది కానీ నేను దాన్ని నా చేతిలోకి తీసుకోలేదు. ప్రపంచ ఆధిపత్యం అనేది నా చేతిలోకి వచ్చింది, నేను దాన్ని నా చేతిలోకి తీసుకోలేదు. ఇది నీ పాదాల చెంత సమర్పించాలి అనుకుంటున్నాను. నీవు ప్రపంచానికి చక్రవర్తిగా ఉండి ప్రపంచానికి సార్వభౌముడిగా నీవు పూజించబడాలి అని చెప్పి అడుగుతాడు. మేమందరం జయించుకొచ్చాం రాజ్యాలన్నీ, నువ్వు సార్వభౌముడిగా ఉండు. కృష్ణుడు అంటాడు, అలా కుదరదు, ఇంకొక మాట చెప్పు అని చెప్పండి. అప్పుడు యుధిష్ఠిరుడు ఆలోచించి, సరే నీ దయతో నీ అనుజ్ఞతో నీ తరఫున ఉండమంటే నేను ఉంటాను అని చెప్పి, ఇది బాగుంది అని చెప్పండి. అని తర్వాత, మరి ఇప్పుడు రాజసూయాగం మనం చేస్తున్నాం కదా, ఈ రాజసూయాగం చేస్తున్నాం కాబట్టి ఇందులో మొత్తం పర్యవేక్షణ అంతా కూడా నువ్వు చేయాలి. యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నాడు, పర్యవేక్షణ అంతా కూడా నువ్వు చేయాలి, ఎందుకంటే సకల లోకాలకు సకల దేవతలకు అందరికీ కూడా అధిపతివి నీవు. యజ్ఞో వై విష్ణుహు, వేదవాక్యం. కాబట్టి ఈ మొత్తం రాజసూయం అనేటువంటి యజ్ఞానికి పర్యవేక్షణ నీవే, పరిరక్షణ నీవే, పోషణ నీవే, చివరికి ఇందులో ప్రధాన కర్త కూడా నీవే. అంటే ప్రధాన కర్త అంటే అగ్ర పూజ, అన్ని కూడా నీవే అని చెప్పి చెప్తాడన్నమాట. అలా చెప్తూ భగవంతుని ఎంతగానో కీర్తిస్తున్నటువంటి సన్నివేశంలోదే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ శ్లోకం. ఈ శ్లోకంలో యుధిష్ఠిర మహారాజు ఏం చెప్తున్నారు, అందరూ కూడా ఈ విశ్వంలో ఉన్నటువంటి సకల లోకపాలకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీ ఆజ్ఞానుసారము శిరస వహించడానికి ఎలా భావిస్తున్నారు, ఆనందంగా భావిస్తున్నారు. ప్రభుపాద భాష్యం ఏం చెప్తున్నారంటే, బ్రహ్మరుద్రాది ఇంద్రులందరూ కూడా, ఇంద్రాది దేవతలందరూ కూడా భగవంతుని ఆదేశాన్ని పాటించడానికి అత్యంత ఉత్సాహంతో ఉంటారంట. భగవంతుని ఆజ్ఞలను నెరవేర్చడానికి పరమ ఉత్సాహంతో ఉంటారు. వాళ్ళు అనుకుంటారు కృష్ణుడి ఆదేశం పొందామంటే అది ఒక అదృష్టం, ఈ అదృష్టాన్ని హృదయాల్లో నిలుపుకుంటారండి. హృదయాల్లో నిలుపుకోవడం అంటే అర్థం ఏంటి, హృదయంలో నిలుపుకోవడం అంటే అర్థం ఏంటంటే అది ఎప్పటికీ మర్చిపోలేము అన్నమాట. ఏదైనా విషయాలు మనసులో నిలుపుకుంటే మర్చిపోతాం మనం, కానీ కొన్ని విషయాలు మాత్రం హృదయంలో నిలిచిపోతాయి, అది ఎప్పటికీ మర్చిపోం. అర్ధరాత్రి తట్టి లేపినా కానీ గుర్తుకొస్తుంది మనసుకి. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్లో చూస్తారు, అంటే ప్రైమరీ మెమరీ సెకండరీ మెమరీ అని చెప్పి రెండు ఉంటాయి. ఒక దానిలో వచ్చేసి విషయాలు వెళ్తాయి మళ్ళీ పోతూ ఉంటాయి. రెండోది ఉంటుంది, ఆ మెమరీలోకి వెళ్ళి అంటే ఇంకా విషయాలు ఎప్పటికీ పోవు అనమాట. అలానే ఈ మనసుకి ఒక స్థితి ఉందన్నమాట, దాని పేరు ఏమిటంటే సంకల్ప వికల్ప. విషయాలను స్వీకరిస్తుంది, విసర్జిస్తుంది. హృదయం ఏమిటంటే ఒక విషయాన్ని గ్రహించిందంటే అది గట్టిగా నాటుకుని పోతుంది, ఇంక మళ్ళీ అది అక్కడి నుంచి తీసేది చాలా కష్టం, నిజంగా చాలా కష్టం. అందుకే మనకు కష్టం, భక్తిలోకి వచ్చిన తర్వాత కామక్రోధ లోపాలన్నీ తీయడానికి ఎందుకు కష్టంటో హృదయంలో నాటుకుపోయినాయి. ఏదైనా విషయం అది మంచో చెడో హృదయంలో ఒకసారి అది బీజంగా నాటుకుపోయిందంటే తీసేది చాలా కష్టం. అందుకని ఆధ్యాత్మిక సాధన చేసే ప్రతి ఒక్కరూ కూడా చాలా కృషి చేస్తే గానీ కామక్రోధ లోపాలను బయట నీకు తీలేవు. అలా తీసిన తర్వాత ఒకసారి కృష్ణుడు గనక హృదయంలో ప్రతిష్ఠితం అయితే ఇంకా ఆ కృష్ణుని బయటికి తీసేది ఇంకా కుదరదు అనమాట, అస్సలు కుదరదు. ప్రభుపాదులు వారు అంటారు ఒక సందర్భంలో తమలకృష్ణ మహారాజుతో, నేను కృష్ణుని మర్చిపోయిన క్షణం లేదు అని చెప్పంటారు. ఎవరన్నా ధైర్యంగా ఈ మాటని ధైర్యంగా ఎవరన్నా చెప్పగలుగుతారా, పరిపూర్ణులు మాత్రమే చెప్పగలుగుతారు ఈ మాటని, పర్ఫెక్ట్ పర్సన్స్, పరిపూర్ణులు మాత్రమే చెప్పగలుగుతారు, అన్నిలు చెప్పలేరు అనమాట. ప్రభుపాదుల వారికి ఆ పరిపూర్ణత ఉంది కాబట్టి ధీమాగా చెప్పారు, నేను కృష్ణుని మర్చిపోయిన క్షణం లేదు అని చెప్పేసి. ఎందుకని ఆ పరిపూర్ణత, పరిపూర్ణత అనే దానికి నిర్వచనం చెప్తుంది మీరాబాయి. మీరాబాయి నిర్వచనం ఏం చెప్తుందంటే, నోబడి ఈజ్ పర్ఫెక్ట్. ఒప్పుకుంటారా మీరంతా, నోబడి ఈజ్ పర్ఫెక్ట్. ఐఆమ్ దట్ నోబడి, దట్స్ వై ఐఆమ్ పర్ఫెక్ట్. మీరాబాయి ఏమంటుందంటే, నోబడి ఈజ్ పర్ఫెక్ట్, అది ఈ ప్రపంచంలో ఉన్న సత్యం. ఎవ్వరూ కారు పరిపూర్ణులు, అదేనా సత్యమే, ఎవ్వరూ కారు పరిపూర్ణులు, నోబడి ఈజ్ పర్ఫెక్ట్. ఐఆమ్ దట్ నోబడి, ఆ ఎవ్వరూ కారు అనేటువంటిది ఆ పదం అయితే ఉంది కదా, అదే నేను. అంటే నేను ఫలానా అని చెప్పి నేను అనుకోవట్లేదు, నేనేదో బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, లేకపోతే బ్రాహ్మణుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, ఈ శూద్రుణ్ణి ఇలా అనుకోవట్లేదు నేను. నేను ఎవ్వరూ కాదు, నేను ఎవ్వరూ కాదు, ఎవ్వరూ కాదు పరిపూర్ణులు, నోబడి ఈజ్ పర్ఫెక్ట్. ఐఆమ్ దట్ నోబడి, ఆ ఎవరు కాదనేది నేను, దట్స్ వై ఐఆమ్ పర్ఫెక్ట్. మీరాబాయి నిర్వచనం చెప్తుంది ఇది. అంటే నేను ఫలానా అనేటువంటి ఆ యొక్క కర్తృత్వ భావన అది అనేది ఎప్పుడైతే లేకుండా పోతుందో అదే పరిపూర్ణత. ఆ మీరాబాయి చెప్పినట్టు నిర్వచనం ప్రభుపాదుల వారికి చక్కగా అనుసంధానం అవుతుంది అన్నమాట, చక్కగా. ఎందుకంటే నేను ఇది చేస్తున్నాను లేకపోతే నేను ఇది సాధిస్తున్నానని చెప్పేసిన మాట ప్రభుపాదుల వారి నుంచి రానేలేదు. నా గురువు గారి కృప వల్ల మీ అందరూ వచ్చి నాకు సహాయం చేస్తుంటే జరుగుతుంది. ఇది కృష్ణుడి సంకల్పం వల్ల ఆయన తలుచుకున్నాడు అమెరికా మొదలుకొని ఆంధ్ర వరకు అన్ని చోట్ల ప్రచారం జరగాలని, అందుకు జరుగుతుంది. ఇది ఆ రకంగా పరిపూర్ణత ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాత్రం ఇలా చెప్పగలుగుతారు. అందుకనే బ్రహ్మ రుద్రాది దేవతలు ఇంద్రుడితో సహా అందరూ భగవంతుడికి ఆజ్ఞను స్వీకరించి దానిని పాటించడానికి పరమ ఉత్సాహంతో ఉన్నారు. పరమ ఉత్సాహంతో రూపగోస్వామి ఏమంటున్నారు, భక్తులు అభివృద్ధి చెందాలంటే ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్కర్మ ప్రవర్తన సంగత్యాగ సతోవృత్తే షడ్విద్భక్తి ప్రసిద్ధ్యతి. మీరు ప్రసిద్ధి కావాలి భక్తులు అనంటే ఉత్సాహం ఉండాలి, దృఢమైన పట్టుదల ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం అంటే ఏంటి, అక్కడ అనువాదంలో సహనం. ఎవరైతే సహనం కలిగి ఉంటాడో అతను ధైర్యవంతుడు. అదే మీకు తిరుమల కొండ మీదకి వెళ్తుంటే ఒక బోర్డు ఎప్పుడు చూస్తుంటాను నేను, సమర్థుడు ఓర్పును చూపును అసమర్థుడు కోపమును చూపును అని. ధైర్యం ఉన్నవాడు సహనం చూపిస్తాడు, ధైర్యం లేనివాడు చిరుబుర్లాడతాడు. అందుకనే సంగత్యాగ సతోవృత్తే సాధువులు అడుగుజాడలు అనుసరిస్తూ శ్రవణం కీర్తన విష్ణు స్మరణం చేయాలి. ఇలాంటివి చేస్తే గనక షడ్విర్భక్తి ప్రసిద్ధ్యతి, ఈ ఆరు విధాలుగా భక్తి అనేది అభివృద్ధి అవుతుంది. కాబట్టి యుధిష్ఠిర మహారాజు చెప్పేటువంటి ఈ వైభవం ఏంటంటే కృష్ణుణ్ణి ఏమని చెప్తున్నాడు, ఎంతో మంది ఉండొచ్చు ఈశ్వరులు, ఎంతో మంది పాలకులు ఉండొచ్చు, ఎంతో మంది గురువులు ఉండొచ్చు ఈ సృష్టిలో, వాళ్ళందరికీ కూడా కృష్ణుడి ఆదేశాన సారం, కృష్ణుడి ఆజ్ఞ పడింది అంటే ఉత్సాహంతో దానిని పాటిస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు ఏ విధంగా ఆజ్ఞలు పాటిస్తున్నారు అనేది ఈ కీర్తనలో ఉంది. ఒక 5 నిమిషాల కీర్తన శ్రద్ధగా మనం పాడదాం, అందరూ గట్టిగా చెప్పడానికి ప్రయత్నించాలి.
భూమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార్ తుమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార తుమార ఇచ్ఛాయే విశ్వే సృజన సంహార తుమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార తుమార ఇచ్ఛాయ సర్వే సృజన సంహార తవ ఇచ్ఛా మాతో బ్రహ్మ కొరేన సృజాన తవ ఇచ్ఛా మాతో బ్రహ్మ కొరేన సృజాన తవ ఇచ్ఛా మాతో విష్ణు కొరేన పాలాన తవ ఇచ్ఛా మాతో విష్ణు కొరేన పాలాన తవ ఇచ్ఛా మాతే శివ కొరేన సంహార తవ ఇచ్ఛా మాతే శివ కొరేన సంహార తవ ఇచ్ఛా మాతే మాయా సృజే కరగార తవ ఇచ్ఛా మాతే మాయా సృజే కరగార తవ ఇచ్ఛా మాతే జీవే జనమ మరణ తవ ఇచ్ఛా మాతే జీవే జనమ మరణ సమృద్ధిని పాట దుఃఖ సుఖ సంఘటాన సమృద్ధిని పాట దుఃఖ సుఖ సంఘటాన విచమాయా బద్ధ జీవ ఆశ పశ పీరే విచమాయా బద్ధ జీవ ఆశ పశ పీరే తవ ఇచ్ఛా దీన కించు కోరితే న పారే తవ ఇచ్ఛా దీన కించు కోరితే న పారే తుమి తోర కాకార పాలక అమారా తుమి తో రక్షకార పాలక అమారా తుమార చరణ దిన ఆశ నహియార తుమార బిన దిన ఆశ నహియార తుమార చరణ దిన ఆశ నహియార తుమార చరణ దిన ఆశ నహియార నిజ బల చేష్ట ప్రతి బరస చరియ నిజ బల చేష్ట ప్రతి బరస పరియ తుమార ఇచ్ఛాయాచి నిబర కొరియ తుమార ఇచ్ఛాయాచి నిబర కొరియ तुम्हारा इच्छाया छी निर्भर करिया, तुम्हारा इच्छाया छी निर्भर करिया, बकति विनोदाति दीना किंचना, बकति विनोदाति दीना किंचना, तुम्हारा इच्छा ये तारा जीवन मराणा, 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 तुम्हें सर्वेश्वरेश्वर ब्रजेंद्र कुमार, तुम्हें सर्वेश्वरेश्वर ब्रजेंद्र कुमार, तुम्हें सर्वेश्वरेश्वर ब्रजेंद्र कुमार, तुम्हें सर्वेश्वरेश्वर ब्रजेंद्र कुमार, तुम्हारा इच्छाया विश्व सृजन संहार, तुम्हारा इच्छाया विश्व सृजन संहार, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे।
तुम्हें सर्वेश्वरेश्वर ब्रजेंद्र कुमार, तुम्हारा इच्छाया विश्व सृजन संहार, तुम्हें सर्वेश्वरेश्वर ఎంతోమంది ఈశ్వరులున్నారు, ఎంతోమంది పాలకులు ఉన్నారు, ఎంతోమంది అధిపతులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సర్వేశ్వరేశ్వర. అందుకే వేదవాక్యం ఏం చెప్తుంది, తమీశ్వరాణాం పరమం మహేశ్వరం, తమ్ దేవతానాం పరమం చ దైవతం, పతిం పతీనాం పరమం పరస్తాద్ విధాన దేవం భువనేశమీడ్యం, ఇట్లా ఒక శ్లోకం ఉందన్నమాట. అందులో ఏముంటుంది, తమీశ్వరాణాం పరమం మహేశ్వరం, ఎంతోమంది ఈశ్వరులు పాలకులు ఉన్నారు ఈ సృష్టికి, ఎంతమంది దేవతలు ఉన్నారు, కానీ పరమం మహేశ్వరం అందరికీ అధిపతి ఆయన. తమ్ దేవతానాం పరమం చ దైవతం, చాలా మంది దేవతలు ఉన్నారు, ముక్కోటి దేవతలు ఉన్నారు, పరమదేవం కృష్ణుడు ఇలా వెళుతున్నారు అన్నమాట. అందుకని ఆయన ఇచ్చ, ఆయన ఇచ్చ ప్రకారంగా విశ్వంలో సృజనము సంహారము, సృష్టి సంహారం జరుగుతుంది. తవ ఇచ్చ మతో బ్రహ్మ కోరిన సృజన, స్వామి నీ ఇచ్చానుసారం బ్రహ్మ సృష్టి కార్యం చేస్తున్నాడు, తవ ఇచ్చామతో విష్ణు కోరిన పాలన, నీచానుసారమే విష్ణు పోషణ పాలన చేస్తున్నాడు. సృష్టి స్థితి లయ, సృష్టి ఎవరిది బ్రహ్మది, స్థితి ఎవరిది విష్ణువుది, లయ ఎవరిది శివుడిది. అదే ఉంచూడండి, తవ ఇచ్చా మతే శివ కోరిన సంహార, లయకార్యం ఆయన నీ ఇచ్చతో చేస్తున్నాడు. తవ ఇచ్చా మతే మాయ సృజేకారాగార, నీ ఇచ్చతోనే మాయ అంటే దుర్గా కారాగారం, భౌతిక జగత్ అనే కారాగారాన్ని సృష్టించింది. తర్వాత తవ ఇచ్చ మతే జీవేర్ జనన మరణ, జీవులక జనన మరణాలన్నీ ఎవరిచ్చ ప్రకారం జరుగుతున్నాయి, ఆయన ఇచ్చ ప్రకారం. సమృద్ధి నిపాత దుఃఖ సుఖ సంఘటన, అంటే సంతోషమైనా సరే దుఃఖమైనా సరే, అదేవిధంగా అభివృద్ధి అయినా కానీ వినాశనమైనా కానీ ఇవన్నీ నీ సంకల్పంతోనే జరుగుతున్నాయి. తర్వాత మిచ్చమాయ బద్ద జీవే ఆశాపాశ ఫిరే, ఆశాపాశాల్లో తగులుకొని ఉన్నాడు. ఆశ అనేటువంటి పాశం, యమపాశం అంటామే, యమపాశ కన్నా భయంకరమైంది ఆశాపాశం. యథార్థం చెప్పాలంటే ఆశాపాశం వల్లనే యమపాశం మనకు మాటి మాటికి పడుతుంది. ఆ ఆశాపాశాల్లో బంధించబడి ఉన్నటువంటి జీవులు వాళ్ళందరూ కూడాను మళ్ళీ నీ అనుమతి ఉంటేనే తవ ఇచ్చ భినాకీచు కోరితే నా పారే, ఆశాపాశాల నుంచి బయటికి రావాలంటే నీ అనుమతి, నీ అనుగ్రహం ఉండాలి. నీ అనుగ్రహం ఉంటేనే ఆశాపాశం నుంచి బయటపడతాం. తుమితో రక్షక, అంటే బెంగాలీలో రక్షక అంటారు, తుమితో రక్షక ఆరు పాలక అమర, నా పాలకుడవైనా రక్షకుడవైనా నీవే. తుమారా చరణ బిన ఆశ నహి, నీ చరణాల యొక్క ఆశ్రయం తప్పితే నాకు వేరే ఆశ అంటూ ఏదీ లేదు. నిజబల చేష్ట ప్రతి భరస చర్య, నేనేదో నిజబలం అని అనుకున్నానే, ఆ నిజబలము నిజ చేష్ట, చేష్ట అనంటే ప్రయత్నము, నా ప్రయత్నం నా బలం అదంతా కూడా భరోసా చర్య. చర్య అంటే చోడుదీయ, వదిలేసా. తొమారా ఇచ్చాయాసి నిర్భరా కొరియా, ఇప్పుడు నేను పూర్తిగా నీ యొక్క ఆశ్రయంలో ఉన్నాను కాబట్టి నిబ్బరంగా ఉన్నాను, నేను శుభ్రంగా నిబ్బరంగా ఉన్నాను. భక్తి వినోద అతి దీన ఆకించన, భక్తి వినోద అంటే ఈ కీర్తన రాసింది ఎవరు, భక్తి వినోద్ ఠాకూర్ ప్రభుపాదుల వారి గురువు గారి తండ్రి గారు. భక్తి వినోద అతి దీన ఆకించన, నేను అత్యంత దీనుణ్ణి కానీ అకించన, అకించన అంటే గర్వం అనేది పూర్తిగా నేలమట్టమైన వారు అని చెప్పారు. గర్వం విస్మృతి కూడా లేదు. నౌ హీ లీవ్ తుమర ఇచ్చాయి తార జీవన మరణ, ఇప్పుడు నా జీవనమైనా గాని నా మరణమైనా గాని నీ యొక్క ఇచ్చ ప్రకారంగానే జరుగుతుంది. ఇది మనమంతా అంటుంటామే, అంతా స్వామి ఇచ్చా అని చెప్పేసి, ఆయన ఇచ్చలో ఇన్నున్నాయన్నమాట. ఇది చాలా ఇచ్చాపూర్వకమైనటువంటి గీతం అంటారు, భక్తుని టాకు రాసినటువంటిది. భగవంతుని యొక్క మొత్తం వైభవం ఇందులో ఉంది. బ్రహ్మ శివ విష్ణు దుర్గా జీవ వీళ్ళందరికీ భగవంతుడు ఏమిస్తున్నాడు, జీవుడు యాశాపాశ నుంచి ఎట్లా బయటపడతాడు, సుఖ దుఃఖాలు ఇవన్నీ ఎందుకు ఎలా వస్తున్నాయి, అంతా కూడా ఈ కీర్తనలో ఉంది. దీని వివరణ చెప్పుకుంటే ఇంకొకసారి మనకు సమయం కలిసినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి శీల ప్రభుపాదకి హితాయి గౌర్ ప్రేమనంది హరి హరి బోల్.